Voice of India. Mind Media, the Voice of India.
Mind Media, the Voice of India. ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ టు మైండ్ మీడియా, వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. ఈరోజు May 19, 2020. నా పేరు భాను అండ్ మనతో పాటు రమణ గారు ఉన్నారు. నమస్తే రమణ గారు.
నమస్కారం భాను గారు. నమస్కారం.
ఒక వారం శ్రోతలకి అందరికి నమస్తే. అండ్ ఒక వారం మనం మిస్ అయ్యాము. సో ఈలోగా చాలా జరిగిపోయి. ఈ షోలో మనం భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ గారు పెద్ద ప్యాకేజ్ ఒకటి ప్రకటించారు. ముఖ్యంగా ఈ ప్యాకేజ్ గురించి ఈ మొత్తం షో, కరోనా వైరస్ ఎట్లాగో నడుస్తుంది దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ప్యాకేజ్ వల్ల
ప్యాకేజ్ ఒక పేరు ఉంది,
పేరు
ఆత్మనిర్భర్ భారత్.
ఓకే, అంత పెద్ద పేరు ఎందుకు పెట్టారు? సో దీన్ని రెండు రకాలు అడుగుతాండి. ఫస్ట్ ప్యాకేజ్ గురించి నేను హై లెవెల్, అసలు ఏం జరిగింది ప్యాకేజ్ లో, ఎవరు,
చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్.
తర్వాత సామాన్యులకి ఎట్లా ఇది ఉపయోగపడుతుంది అన్నది మాట్లాడతాను.
తప్పకుండా.
సో మొట్టమొదటగా ఇది ఆత్మనిర్భర్ భారత్ అని 20 లక్షల కోట్ల ప్యాకేజ్.
21 లక్షలు అనుకోండి, 20 లక్షలు 97 వేలు కోట్ల ప్యాకేజ్.
అంత డబ్బులు ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చాయి? లిటరల్లీ అది 260 బిలియన్ రెస్క్యూ ప్యాకేజ్.
ఆల్మోస్ట్ 300 బిలియన్
డాలర్
టర్మ్స్.
సో అంత డబ్బులు ఎట్లా అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎందుకు ఎకానమీదామనే కానీ, బట్
ఎకానమీ పడిపోతుంది, గ్యారంటీ పడిపోతుంది. ఎందుకంటే దేశం మొత్తాన్ని 3 నెలలు మూసి పెట్టేశాము, ఆల్మోస్ట్ 2 నెలలు మూసేశాము, ఇంకా ఫుల్గా తెరవలేదు. తెరిచినా కూడా రెస్ట్రిక్షన్స్ తోటి తెరుస్తారు. అన్ని దేశాల వాళ్ళు ఇస్తున్నారు, ప్రపంచం అంతా చాలా ఎక్కువ.
ఇప్పుడు అంటే ఈ ప్యాకేజీ అందరు దేశాలు ఇస్తున్నారు కాబట్టి మనం కూడా ఇవ్వాలనా, లేకపోతే
అలా వాళ్ళు ఇచ్చారు కదా అని ఇండియా ఇవ్వటానికి? అదేం ఇదేమి గొర్రెల మంద టైప్ కాదు. అది అవసరం అక్కడ ఉంది. జనాలు ఏం చేస్తారంటే, ఎప్పుడు కూడా కొన్ని ఇండియాలో ఎస్పెషల్లీ అనమాట, ఎప్పుడైతే కష్టం వచ్చిందో ఆ కష్టాన్ని ఆపర్చునిటీ కింద వాడుకున్న అనేక సందర్భాలు ఉన్నాయి. 1991లో మనకి పెద్ద క్రైసిస్ వచ్చింది. మనం అంతా ఇంకా కాలేజీలో ఆ టైంలో ఉన్న మీరు మీ అనమాట, పెద్ద క్రైసిస్ వచ్చింది, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ వచ్చింది. అది ఉపయోగించుకుని పివి నరసింహారావు గారు గవర్నమెంట్ మొత్తం ఎంటైర్ ఇండియాని యూటర్న్ తిప్పారు ఎకానమీలో, సోషలిస్ట్ ఎకానమీ నుంచి.
అవును అవును.
అలానే ఇప్పుడు కూడా ఇందులో కూడా జరుగుతోంది అదే అనమాట. ఇందులో ఒకటి నేను ఫస్ట్, బిఫోర్ గోయింగ్ ఇన్ టు డీటెయిల్స్, ఫస్ట్ పాయింట్ ఫస్ట్ మాట్లాడుకుందాం. మీరు ఫస్ట్, అసలు దీని పేరు ఆత్మనిర్భర్ భారత్ అని ఎందుకు పెట్టారు?
ఆత్మనిర్భర్ భారత్ అంటే గుండె దిటవు చేసుకోమన్నట్టు అచ్చ తెలుగులో చెప్పాలంటే,
సెల్ఫ్ రిలయంట్ వన్ వర్డ్ లో ఇంగ్లీష్ వాళ్ళకి చెప్పాలంటే అనమాట. ఎందుకు సెల్ఫ్ రిలయన్స్ ఇదే ఇంపార్టెన్స్ టుడే? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రొటెక్షనిజం మొదలెట్టేశారు. బై అమెరికన్, బి అమెరికన్, బై యూరోప్, ఐ డోంట్ వాంట్ చైనా, ఐ డోంట్ వాంట్ దిస్. గ్లోబలైజేషన్కి యాంటీగా ఎవ్రీ కంట్రీ వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు ఇండియా కూడా ఏంటంటే, చాలా మటుకు ఈసారి చూస్తే మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, సోర్స్ ఫ్రమ్ ఇండియా, ఈ టైప్లో మొదలెట్టారు. అందుకని ఆత్మనిర్భర్ భారత్ అనేది ఇదే గ్రేట్ నేమ్ వాళ్ళు అనుకున్నది. యాక్చువల్లీ చెప్పేది ఏంటంటే, లెట్స్ హ్యావ్ సమ్ ప్రొటెక్షన్ ఫర్ అవర్ సెల్వ్స్. అంటే ఏంటి, ఇప్పుడు ప్రొటెక్షన్ క్రియేట్ చేస్తేనే కదా ఇండియాలో ఉండే అనేక రకాల రంగాల్లో ఉండే చిన్న పెద్ద అన్ని బిజినెస్లు పైకి వచ్చేది. బిజినెస్లు పైకి వస్తేనే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఫండమెంటల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏ దేశంలో అయినా కూడా. ఎందుకంటే కోవిడ్ వచ్చింది, ఇంట్లోకి వెళ్ళిపోమన్నారు, అన్ని జాబ్స్ పోయినాయి. ఎన్నికి ఏ కంట్రీకి వెళ్ళినా జాబ్స్ అన్ని పోయినాయి. ఇక్కడ మన అమెరికాకి వస్తే 21% అన్ఎంప్లాయ్మెంట్, ఇస్ వెరీ బిగ్. ఎంత పెద్ద అన్ఎంప్లాయ్మెంట్, అట్లానే దేశంలో అక్కడ కూడా ఇండియాలో కూడా అంత పెద్ద అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. వాటిలన్నిటినీ తిరిగి తీసుకురావాలంటే ఫస్ట్ ఏం చేస్తారంటే, రోజు బతకటం కోసం అన్నట్టు కాస్త డబ్బులు, కాస్త బియ్యం గింజలు ఇలాంటివన్నీ ఇస్తారు పేదరికాన్ని బట్టి. కానీ వాళ్ళందరినీ ఎప్పటికీ చేత్తో డబ్బులు ఇచ్చి ఫీడ్ చేయలేరు కాబట్టి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటట్టు చేయాలి. ఉద్యోగాలు వచ్చేటట్టు చేయాలంటే బిజినెస్లు పెరగాలి అనేది ఒక కాన్సెప్ట్ అన్నమాట. ఆ కాన్సెప్ట్ మీద ఆత్మ నిర్భర్ భారత్ అని పేరు పెట్టారు స్టిమ్యులస్ ప్యాకేజ్కి. ఇది 21 లక్షల స్టిమ్యులస్ ప్యాకేజ్.
సో ఓకే, అంటే బేసికల్లీ ఎవరి పాటికి వాళ్ళు చూసుకోవాలి, మన దేశంలో కూడా మనం మనది మనము బాగుపడాల్సి ఉంది అన్నట్టు భారతదేశంలో పెట్టారు. నెక్స్ట్ ఈ ఇంత ఇంత డబ్బులు ఎక్కడెక్కడికి వెళ్ళాయి? 20 ట్రిలియన్ 20 లక్షల కోట్లు ఏ రంగాల్లోకి ఎట్లా స్ప్రెడ్ చేశారు? ఇది
ఒకటి, ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా 5 నిమిషాల క్రితం, ఫోకస్ ఏమిటి? కొత్త జాబ్స్ క్రియేట్ చేయాలి.
అవును,
జాబ్స్ అనేవి ఉద్యోగాలు క్రియేట్ చేసేది మేజర్లీ ఎనీ కంట్రీ, ఏ కంట్రీలోకి వెళ్ళినా కూడా కార్పొరేట్ బిగ్ ఎంప్లాయ్మెంట్ చేస్తాయనేది పెద్ద మిథ్. ఎప్పుడూ కూడా జాబ్ జనరేషన్ క్రియేట్ చేసేది మీడియం స్కేల్ అన్నమాట. మీడియం స్కేల్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి చూసారా, మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళు.
ఓకే, మీరు క్యారీ అని, ఎందుకంటే దాని మీదనే నాకు ప్రశ్న ఉంది, బట్ అది మనం సెకండ్ సెక్షన్ లో
మాట్లాడుకుందాం. ఫస్ట్ అవుట్లైన్ చూద్దాము.
ఓకే
అన్నమాట, అవుట్లైన్ ప్రకారం పార్ట్ 1 5,94,550 కోట్లు పార్ట్ 1 మొత్తం దానికోసమే చేశారు. అందులో ఎట్లా ఉంటాయంటే క్రెడిట్ ఫెసిలిటీస్, ఎమర్జెన్సీ క్రెడిట్ ఫెసిలిటీస్ 3 లక్షల కోట్లు ఆల్రెడీ లాసుల్లో వెళ్తున్న వాళ్ళకి ఇమీడియట్ గా కాస్త ముందు. ఇదిగో నిన్నటి నుంచి నా షాప్ నడుపుకోలేదండి, 2 షాపుల్ని, దీనికి నేను ఇప్పుడు కొత్త రా మెటీరియల్ కొనుక్కోవాలంటే నా దగ్గర డబ్బులు లేవు, నాకు డెప్ కానీ ఇమీడియట్ గా అప్పు కావాలి ఇలాంటి వాటికి, మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలంటే దాన్ని అట్లాంటి డెప్ట్ ఫర్, వాళ్ళు ఏమో ఇంగ్లీష్లో దాన్ని డెప్ట్ ఫర్ స్ట్రెస్డ్ ఎంఎస్ఎంఈస్ అంటారు, 20,000 కోట్లు దానికి అనమాట. అది కాకుండా ఫండ్, జస్ట్ అవుట్ రైట్ ఫండ్ ఎవరికైనా ఇవ్వడానికి అన్నట్టు 50,000 కోట్లు అనమాట.
50,000 కోట్లు ఎవరికైనా వాళ్ళకి ఇవ్వడానికి
ఏదైనా స్టార్ట్అప్స్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి అట్లా అనమాట. అది రెడీ మేడ్ కోట్లు రెడీ చేసి పెట్టుకున్నారు. ప్లస్ ఈపీఎఫ్ సపోర్ట్, ప్రావిడెంట్ సపోర్ట్ బిజినెస్ ఆఫ్ వర్కర్స్కి, వాళ్ళు కట్టలేకపోవచ్చు ఈపీఎఫ్ గవర్నమెంట్ కట్టాల్సిన దాన్ని కాంట్రిబ్యూట్ చేయలేకపోవచ్చు, దానికి కూడా 2,800 కోట్లు పక్కన పెట్టారు. అది కాక ఎంత కాంట్రిబ్యూట్ చేయాలి ఈ చిన్న కంపెనీల వాళ్ళకి, ఇదివరకు స్ట్రింజెంట్ రూల్స్ ఉండేది అనమాట, ఇంత కాంట్రిబ్యూట్ చేయాలి ప్రావిడెంట్ ఫండ్కి నీ దగ్గర ఉన్న ప్రతి ఎంప్లాయీకి అది ఇది అని, అది కూడా తగ్గించేశారు. తగ్గించేసి నందుకు వాళ్ళది తగ్గించినందుకు మరి గవర్నమెంట్ యాడ్ చేయాలి కదా, అది 6,750 కోట్లు అన్నమాట. అవి మళ్ళీ అది అట్లానే స్పెషల్ లిక్విడిటీ అనమాట, అంటే లిక్విడిటీ ఫ్రమ్ ఆల్ దీస్ బ్యాంక్స్ నుంచి అనమాట, క్యాష్ ఫ్రీగా ఈ ఎంఎస్ఎంఈస్కి స్మాల్ స్కేల్ బిజినెసెస్కి వెళ్ళటం కోసం 30,000 కోట్లు అనమాట. అట్లానే మళ్ళీ అలా కాకుండా క్రెడిట్ గ్యారంటీ స్కీమ్, ఒకటి పార్షియల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అని ఒకటి ఉందన్నమాట, ఈ లోవర్ లెవెల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి, అవి 45,000 కోట్లు. డిస్కామ్స్కి లిక్విడిటీ అనమాట ఫంక్షన్కి 90,000 కోట్లు. మళ్ళీ ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్, ట్యాక్స్ క్రెడిట్ రేట్స్ అన్ని రిడక్షన్ చేయడానికి గవర్నమెంట్ వాళ్ళకి మళ్ళీ గవర్నమెంట్ ఈ ఎంఎస్ఎంఈస్ కోసం 50,000 కోట్లు అలకట్ చేసింది అనమాట. సో అంత అదే రియల్ స్టిమ్యులస్ అంటే ఫర్ స్మాల్ స్కేల్ బిజినెసెస్కి, వాళ్ళు గ్రో అయితే, వాళ్ళు ప్రొడక్షన్ మొదలెట్టి వాళ్ళు గ్రో అయితే వాళ్ళు ఎంప్లాయీస్ని తీసుకుంటారు, వాళ్ళు ఎంప్లాయీస్ని తీసుకుంటే సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే ఈ ఎంప్లాయ్మెంట్ది, అందుకని దానికి అంత ఇచ్చారు. మరి ఇది ఇచ్చారు బాగానే ఉంది, అదంతా ఒక పార్ట్. ఇవన్నీ ఇప్పుడు ఇచ్చినవి వాళ్ళు ఎంప్లాయ్ చేసుకుని మళ్ళీ చేసేటానికి టైం పడుతుంది. మరి చాలామంది మన ఇండియాలో లోవర్ మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్ పాపులేషన్ ఇస్ బల్క్ ఆఫ్ ద పాపులేషన్ ఇండియాకి కదా. సో మరి అప్పటి వరకు మరి చాలామంది వాళ్ళ జనజీవన రోజువారీ జీవనం గడపాలంటే వాళ్ళకి ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ సప్లై ఆల్ మైగ్రెంట్ వర్కర్స్ ఫర్ 2 మంత్స్, 3,500 కోట్లు. అలా కాకుండా ఇంకా చిన్న చిన్న అంటే మైక్రో బిజినెసెస్ ఉంటాయి, అంటే ఇప్పుడు తట్ట పట్టుకుని కూరలు అమ్ముకునే వాళ్ళు లేకపోతే ఇలాంటి వాళ్ళకి అనమాట, అట్లాంటివి కాకుండా అట్లాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ని వేవ్ ఆఫ్ చేసి ముద్రా శిశు లోన్స్ అని 1,500 కోట్లు. ఇవన్నీ తీసేశారు. స్ట్రీట్ వెండర్స్ రోడ్డు మీద అమ్ముకునే వాళ్ళ కోసం స్పెషల్గా పెట్టేశారు, స్పెషల్ క్రెడిట్ ఫెసిలిటీ వాళ్ళకి 5,000 కోట్లు. మిడిల్ క్లాస్ గ్రూప్ ఉంటారు కదా, మిడిల్ ఇన్కమ్ గ్రూప్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్కి హౌసింగ్ క్లాస్ ఎంఐజి అని అంటారు మనం, వాళ్ళు అనేవాళ్ళు మన కుక్కట్పల్లిలో అక్కడ ఉండేవి ఇది వరకు కూడా ఇప్పటికీ ఉంటాయి ఎంఐజి క్లాస్, అట్లాంటి ఇళ్ళకి, ఇల్లు కట్టుకోవటానికి ఇళ్ళకి 70,000 కోట్లు అన్నమాట. ఎమర్జెన్సీ వర్కింగ్ క్యాపిటల్ నాబార్డ్ ద్వారా 30,000 కోట్లు. ఇదంతా కాకుండా అడిషనల్గా ఎవరికైనా ఇట్లాంటి వాళ్ళు ఏదైనా చేస్తాను పనులు ఇవన్నీ అనుకునే వాళ్ళకి అలొకేట్ చేసి పెట్టారు 200,000 కోట్లు, 200,000 కోట్లు అంటే. అది ఒకటి. అలా కాకుండా మళ్ళీ అగ్రికల్చరల్ సైడ్, ప్యూర్లీ అగ్రికల్చరల్ లేకపోతే రూరల్ అన్నమాట, రూరల్ సైడ్ వాటి కోసం ఏం చేశారంటే ఫుడ్ మైక్రో ఎంటర్ప్రైజెస్, అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఏవైనా పెట్టుకోండి మైక్రో ఎంటర్ప్రైజెస్ అన్నారు అన్నమాట. అది దానికి వాళ్ళు ఏం చేశారంటే 150,000 కోట్లు అన్నమాట. అది మొత్తం కలిపి అంటే ఫుడ్ మైక్రో మొత్తం కాదు, అగ్రికల్చరల్ వాటికి, అందులో ఫుడ్ వాటికి 10,000 కోట్లు, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనకి 20,000 కోట్లు, ఆపరేషన్ గ్రీన్ అని చెప్పి ఇదంతా దీని మీద ఇంకా పెట్టుకుని ఇంకో 500 కోట్లు ఇచ్చారు దానికి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ జస్ట్ అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్కి 100,000 కోట్లు ఇచ్చారు.
అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అంతే అన్నమాట. యానిమల్ హెల్త్ అనేక కాలువలు కట్టుకో లేకపోతే ఈ ఫార్మ్ అగ్రికల్చర్ రిలేటెడ్ ఏవైనా ఇలా కోల్డ్ స్టోరేజ్లు.
ఓకే, సో ఓవరాల్ మొత్తము అది అగ్రికల్చర్ సెక్టర్
ఎంత బాగా చేశారో చూడండి వాళ్ళు, ఎంత డివిజన్ యానిమల్ హస్బెండరీ అంటే మన పశు సంపద వాటికి 15,000 కోట్లు, అది కాకుండా హెర్బ్స్ ఇవన్నీ హెర్బల్ కల్టివేషన్కి, ఆయుర్వేద హెర్బల్ కల్టివేషన్కి 4,000 కోట్లు, బీ కీపింగ్కి 500 కోట్లు. ఇదంతా పైన తర్వాత పైన ఏం చేశారంటే ఫినాన్షియల్ ప్లానింగ్కు, ఫినాన్షియల్గా ఏవైనా గ్యాప్ ఫండింగ్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ 8,000 కోట్లు పార్ట్ 5 అండ్ 5లో. ఎంఎన్ఆర్జీ ఉంది కదా, అది ఫ్రీగా ఇంట్లో కూర్చున్న డబ్బులు ఇస్తామనే టైప్ 90 రోజులు జీతం ఇచ్చేది, దానికి ఇంకో 40,000 కోట్లు ఇచ్చారు. అంటే ఏంటి, ఇవి ఏవి చేసినా రానివాడు ఎవడైనా ఉన్నాడు అనుకోండి ఉద్యోగం, ఇంకా ఇంత ఇంత డబ్బులు ఖర్చు పెట్టాను, 20 లక్షలు పెట్టాను, ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే సరే బాబు వాళ్ళకు కూడా ఒక 40,000 కోట్లు అది అన్నమాట.
ఓకే, సో యా మొత్తానికి మీరు స్ప్లిట్ అయితే చెప్పారంతా. దీంట్లో మనకు వచ్చినటువంటి విమర్శ ఏంటంటే రెండు, ఒకటి ఫస్ట్ పెద్ద పెద్ద ఇప్పుడు అంబానీలు లేకపోతే టాటా కన్సల్టెన్సీ సర్వీస్ లేకపోతే ఆనంద్ మహీంద్ర సమ్, నేను కొన్ని పేర్లు నేను ఉదాహరణగా చెప్తున్నా కానీ పెద్ద పెద్ద కార్పొరేషన్స్కి డబ్బులు ఇస్తే వాళ్ళు ఉద్యోగాలు క్రియేట్ చేస్తారు, కానీ ఇట్లా చిన్న చితగా వాళ్ళకి ఇవ్వటము వల్ల మనం ఎప్పుడూ చేస్తున్న మిస్టేకే మళ్ళీ చేస్తున్నాము అని ఒక విమర్శ ఉంది.
ఆ విమర్శకి డేటా లేదు, వీళ్ళు చేసిన దానికి డేటా ఉంది. నేను మళ్ళీ మీరు నన్ను తర్వాత విమర్శిస్తారు ఏదో గవర్నమెంట్ని సపోర్ట్ చేశానని, విషయం ఏంటంటే ఇది డేటా డ్రివెన్. ఓకే, ఎవరికి ఇవ్వాలి, ఎవరు ఎక్కువ జాబ్స్ కావాలంటే ఇవాళ రోజున వెళ్ళి మన ఇండియాలో గవర్నమెంట్ సైట్స్, స్టాటిస్టికల్ సైట్స్, ఇండియాలో కాదు ఇండియా మీద ఉండే గవర్నమెంట్ మీద నమ్మకం లేకపోతే ఫారెన్ కంట్రీలో వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్స్లో కానీ ఎక్కడైనా చదువుకోండి. ఇందులో అసలు రెండో పాయింట్ లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఒకటే ఇస్తారు మీకు డేటా పాయింట్, దేశంలో నెంబర్ ఆఫ్ జాబ్స్ని ఎక్కువ క్రియేట్ చేసేది స్మాల్ స్కేల్ బిజినెసెస్ మాత్రమే. ఈ లార్జ్ స్కేల్ బిజినెసెస్ ఏం చేస్తాయి, ఆటోమేషన్ చేస్తాయి ఎక్కువ వాళ్ళు, వాళ్ళు ప్రాఫిట్స్ తీసుకోవడం. అంటే వాళ్ళు ఉండకూడదు అని కాదు, వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళకి మనం ఇచ్చేది ఏంటి, వాళ్ళ దగ్గర ఎట్లాగూ 100,000 కోట్లు ఉంటాయి వాళ్ళకి, వాళ్ళకి ఒకళ్ళు ఇవ్వాల్సిన పని ఏముంటుంది, వాళ్ళకి వాళ్ళు అప్లై చేస్తే దానికి తగ్గట్టుగా వైబిలిటీ ఉంటే గవర్నమెంట్ ఏముంది, ప్రైవేట్ బ్యాంకులు కూడా లోన్స్ ఇస్తాయి వాళ్ళకి, వాళ్ళు స్టాక్ మార్కెట్లోకి వెళ్ళి లోన్స్ తెచ్చుకోగలరు, ఇంటర్నేషనల్ స్టాక్ మార్కెట్స్లోకి వెళ్ళి లోన్ తెచ్చుకోగలరు. వాళ్ళ గవర్నమెంట్ చేసేది ఏముంటుంది స్పెషల్గా, డబ్బులు ఉన్నవాడికి డబ్బులు ఇవ్వు అనేది ఎక్కడైనా ఉంటుంది అసలు వరల్డ్లో? కావాలంటే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తారు, ఇదిగో బాబు నేను ఇక్కడ కార్ ఫ్యాక్టరీ పెట్టుకుని పెట్టుకో అని చెప్పి ల్యాండ్ ని లీజ్ మీద చీప్ రేట్లో ఇస్తారు. అనేక స్టేట్ గవర్నమెంట్లు చేస్తున్న పనులు ఇవన్నీ. వాళ్ళకి ఇంకా స్పెషల్గా చేయాల్సింది ఏముంటుంది, మహీంద్రాలు లేకపోతే టాటాలకి వాళ్ళకి, వాళ్ళల్లో కూడా ఏదైనా ఇండస్ట్రీకి దెబ్బతిన్న వాళ్ళకి వాళ్ళు రాయితీలు ఇస్తూనే ఉన్నారు, లైక్ ఎయిర్లైన్ ఇండస్ట్రీలు అలాంటి వాటికి ఇస్తూనే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఇవ్వాల్సింది చెప్తాను, వాళ్ళకి ఏమి ఇవ్వాలంటే ఐబీసీని ఒక 6 మంత్స్ డిలే చేశారు. అంటే ఏంటి, ఎవరికైనా డబ్బులు లేకపోతే బ్యాంక్ కరప్సీ దగ్గరకు వస్తే బ్యాంక్ కరప్సీ ప్రొసీడింగ్స్ చేయకుండా ఉంటారు నెక్స్ట్ 6 నెలలు. అంతకంటే ఏం కావాలంటే వాళ్ళకి, ఇట్ ఈజ్ మీరు ఈ విమర్శించే వాళ్ళని ఒకటే అడగాలి, షో మీ ద డేటా. ప్రపంచంలో ఇండియాలో డేటా ఫడ్జ్డ్ అనుకుంటే కనుక వెళ్ళి వరల్డ్ బ్యాంక్ డేటా చూసుకోమనండి, లేకపోతే ఏ డేటా అయినా వెతికి చూసుకోమనండి. ఎంఎస్ఎంఈకి ఈజ్ వాట్
అంటే దీంట్లో ఒక డిఫరెన్స్ ఉందిలేండి, లెట్ మీ మీకు మీకు ఒక బ్రేక్ తీసుకున్నాక నేను మిమ్మల్ని రికార్డ్లో పెడతాను. దేర్ ఆర్ ఇష్యూస్ ఇక్కడ క్లియర్లీ మీరు మొత్తం పంచుతున్నారన్నారు. సో మనము బ్రేక్ తీసుకొని ఎక్కడ ఇది ఎవరికి డబ్బులు అంటే అవి నేలపాలు అయిపోతున్నాయి అవి అన్నది దాని మీద ఉన్న విమర్శని మనము బ్రేక్ తర్వాత మనం మాట్లాడదాం. మీరు వింటున్నది సమకాలీన విశ్లేషణ విత్ రమణముప్పాల, May 19, 2020 రికార్డింగ్. బ్రేక్ తర్వాత కలుద్దాం.
నమస్కారం, నేను మీ కృష్ణ చైతన్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముపాల, May 19, 2020. రమణ గారు వెల్కమ్ బ్యాక్. సో యా, మీరు మొత్తానికి అది స్ప్లిట్ చేసి చెప్పారు, బాగానే ఉంది ఇదంతా. అండ్ అగ్రికల్చర్కి ముఖ్యంగా 150,000 కోట్లు అక్కడికి బాగానే ఉంది. నాకు అర్థం కాని ఏంటంటే దీంట్లో మీరు ఎంత చెప్పినా కూడా ఈ చిన్న తరహా అంటే మైక్రో అండ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు నాకు తెలిసి ట్యాక్స్లే కట్టరు వాళ్ళు.
అదేం లేదండి, అది కూడా రాంగ్ మనం అనుకోవటం.
అంటే ప్రశ్న విమర్శ ఏంటంటే, ముఖ్యంగా నేను కొందరు ఇప్పుడు అమెరికాలో ఉండి తిరిగి వచ్చిన వాళ్ళని లేకపోతే పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసేటువంటి భారతీయులని కొందరిని నేను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూస్తే వాళ్ళు అన్నది ఏంటంటే, ఇది పెద్ద తప్పిదం. ఇది పెద్ద కంపెనీలకు ఇస్తే అవి జాబులని క్రియేట్ చేయటము, ఉద్యోగాలు క్రియేట్ చేయటము, ట్యాక్స్ కట్టడము అవుతుంది, కానీ ఈ చిన్న చిన్న వాటికి ఇస్తే వాటికి అసలు దిక్కు దివాణం ఉండదు.
అసలు అసలు అది ఎంత రాంగ్ చెప్తాను మీకు. అసలు
ఎందుకు రాంగ్ అంటారు?
అది అసలు అవుట్ రైట్ ఆ స్టేట్మెంటే రాంగ్. పెద్ద కంపెనీలకు అసలు గవర్నమెంట్ డబ్బులు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళ దగ్గర డబ్బులు లేవా?
అంటే రెండు మూడు నెలలు మూతపడితే
మాత్రం వాళ్ళు ఎవరైనా లాస్ లోకి వెళ్ళారా? టాటా లాస్ లో ఉన్నాడు ఇప్పుడు, అంబానీ లాస్ లో ఉన్నాడా?
అంబానీ లాస్ లో ఉన్నాడా అని మీరు అడిగితే
లాస్ లేకపోతే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఇన్సెంటివ్. ఇన్సెంటివ్ అంటే ఎలాంటి ఇన్సెంటివ్? వాళ్ళకి ఇదిగో బాబు ఇక్కడ ఈ ల్యాండ్ నీకు లీజ్ ఇస్తాను, రేపటి వరకు నీకు లీజు ఫ్రీగా ఇస్తాను, లేకపోతే ఇన్ని నెలలు ఫ్రీగా ఇస్తాను, నువ్వు ఇది జనరేట్ చెయ్యి. దట్ ఈస్ వాట్. అంతకు మించి ఏం చేయాలి పెద్ద కంపెనీలకి? డబ్బులు ఉన్న వాళ్ళకి ఎవరైనా డబ్బులు ఇస్తారా? అసలు ప్రోత్సహించడం అంటే ఏమిటండి ప్రపంచంలో? స్టార్టప్స్ అంటే ఎవరు? దానికి వెంచర్ ఫండింగ్ చేయాలి లేకపోతే గవర్నమెంట్ హెల్ప్ చేయాలి. అసలు గవర్నమెంట్ అనేది కానీ ఎవరైనా రాయితీలు ఎవరికి ఇస్తారు
కాదండి. ఇప్పుడు ఇప్పుడు ఎవరు స్మాల్ మీడియం స్కేల్ అన్నారు, చిన్నది ఏదో కిరాణా కొట్టు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అసలు ఏం చేయగలుగుతారు? మేబీ 2 నెలలు అది వాళ్ళకి పోయింది, ఎంత వాళ్ళు ఉద్యోగాలు క్రియేట్ చేయలేరు కదా.
అలా కాదండి, ఎంఎస్ఎంఏ అంటే అది కాదు. ఇప్పుడు టాటా స్టీల్ అని పెట్టుకున్నాడు సపోజ్, టాటా స్టీల్ ఫ్యాక్టరీ కట్టడానికి ఆయన ఎన్ని చోట్ల నుంచి సోర్సింగ్ చేస్తాడు? అది ఇంకొంచెం పెద్ద ఎగ్జాంపుల్ తీసుకున్నాను, రోడ్ వేస్తున్నాం అనుకుందాం. ఇప్పుడు జిఎంఆర్కి ఒక రోడ్ కాంట్రాక్ట్ ఇచ్చారు అనుకుందాం, రోడ్లో ఏమేమి ఉంటాయి? ఐరన్, స్టీలు, నట్లు, బోల్ట్లు, బ్రిడ్జ్లు, ఆ ఎక్విప్మెంటు, సిమెంటు, కంకరు, నేనేవో నాకు తెలిసి నేను 4 చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఇట్లాంటివన్నీ అవన్నీ ఎక్కడి నుంచి ఉంటాయి? జిఎంఆర్ ఒక్కళ్ళే తీసుకెళ్ళి ఆయన కంపెనీనే అవన్నిటిని తయారు చేసి తీసుకొచ్చి పెట్టుకుంటుందా? ఎక్కడో చోటు కొంటున్నాడా లేదా ఆయన? ఆ కొనేది ఎక్కడి నుంచి కొంటున్నాడు ఆయన? ఇంకో పెద్ద కంపెనీ నుంచే కొంటున్నాడా? చెప్పేది ఏంటండి, ఇంకో పెద్ద కంపెనీ నుంచి కొంటున్నాడా? ఎన్ని ఎంఎస్ఎంఈ కంపెనీల నుంచి కొంటే జిఎంఆర్ తన రోడ్ వేసి నా రోడ్డు అని చెప్పుకుంటాడు? ఆ చిన్న కంపెనీలన్నీ వాళ్ళు చాలా తక్కువ బాటం లైన్ తోటి వర్క్ చేస్తాయి. జిఎంఆర్ మ్యా ఇచ్చే ఎంప్లాయీస్ అసలు యాక్చువల్లీ నేను ఇప్పుడు చెప్పిన పై చార్ట్ వేస్తే 10% కూడా ఉండదు. ఆ చుట్టూరా నేను ఇందాక చెప్పాను, ఎకంకర్ రాళ్ళు అవి ఇవి అని సబ్ కాంట్రాక్టర్లు, 1000 మంది సబ్ కాంట్రాక్టర్లు ఉంటారు ఆయనకి. 1000 కంపెనీలు ఉంటాయి సబ్ కాంట్రాక్టర్లు. ఒక రోడ్డు విజయవాడ నుంచి హైదరాబాద్కి ఉన్నది లేండి రోడ్డు, 1000 టంటికి. ఓకే, ఆ సబ్ కాంట్రాక్టర్లన్నింటినీ ఎంఎస్ఎంఈ అంటారు.
కానీ వాళ్ళకి ఇస్తే ఇప్పుడు వాళ్ళు ఎట్లా వాళ్ళు దీన్ని
వాళ్ళకి ఇవ్వకపోతే అసలు జిఎంఆర్ రోడ్ కూడా వేయలేడు వాళ్ళకి.
కానీ ఇప్పుడు జిఎంఆర్ ఇప్పుడు వాళ్ళు, నేను ఇక్కడ మీకు అడగాల్సిన ప్రశ్న, జిఎంఆర్ లాంటి కంపెనీ లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు?
జిఎంఆర్ లాంటి కంపెనీ లేకపోతే వాడి తాత ఇంకోటి వస్తుందండి. ఎందుకంటే వరల్డ్ లో డబ్బులు ఉన్న పెద్ద కార్పొరేట్స్ చాలా ఉన్నాయి. దాట్ యూనిట్ దాన్నే అంటారు, దాన్నే మార్కెట్ ఫోర్సెస్ కు వదిలేయాలి అంటారు. పెద్ద కంపెనీలు ఎప్పుడు జేబులో డబ్బులు ఇచ్చి లేకపోతే ట్యాక్స్ పేయర్ మనీ ఇచ్చి పోషించాం, వాళ్ళంతా వాళ్ళు నిలబడాలి, వాళ్ళ పెట్టుబడులు వాళ్ళ లాభాలతోటి వాళ్ళు ఫండ్స్ని వాళ్ళు రేస్ చేయగలుగుతారు, వాళ్ళు క్యాపిటల్ రేస్ చేయగలుగుతారు. ఎట్లా రేస్ చేయగలుగుతారు? ఒక పబ్లిక్ ఒక ఐపీఓనో ఏదో ఒక పబ్లిక్ ఇష్యూ తోటి మార్కెట్లోకి వెళ్తే వాళ్ళు క్యాపిటల్ రేస్ చేయగలుగుతారు. వాళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏడీఆర్ అమెరికన్ డిపాజిటరీ రెసిప్ట్స్ తోటి రేస్ చేయగలుగుతారు క్యాపిటల్ని. వరల్డ్లో 100 ఎయిర్పోర్ట్లు కట్టే మనిషికి పేదవాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసిన మనీని తీసి ఆ ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వాలా? అది ఎక్కడైనా అసలు ఉందా? అసలు ఏ వరల్డ్లో ఎవరు చేస్తున్నారు నాకు చెప్పండి.
ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడన్నా అట్లా కాదండి, వేరే దేశాలు ఏదన్నా పోల్చి చూస్తే ప్రతి దేశంలో కూడా ట్యాక్స్ మనీ ఎండ్ ఆఫ్ ద డే ఇది ప్రజల మనీ.
అమెరికానే తీసుకుందాం అండి.
అవును, ప్రజలు ట్యాక్స్ మనీ, అది ఎవరిదో సొంత పైసలు ఏం కావు. ఇప్పుడు మోడీ గారు ఇచ్చినా డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇచ్చినా కూడా ప్రజల మనీ, అది డబ్బులన్నీ ప్రజల నుంచి తీసుకున్న ట్యాక్స్.
అవునండి, ప్రజల మనీనే ఇప్పుడు అమెరికా ఎవరికి ఇచ్చిందండి? ఇక్కడ కూడా ఏమంటున్నారు, స్మాల్ బిజినెసెస్, all the small businesses has to come back if America has to again back to be open, we will help small businesses annada leda ikkada president
ayana annadu kani ikkada big corporations ki ippudu boeing lanti company kuda mem istam ani munduku vacharu vallu nen cheppeda adi
boeing lanti vallu company liki enduku istunnaru ante sector based adi ఇక్కడ ఏమైందంటే ఎయిర్లైన్ సెక్టర్ మొత్తం ఇంపాక్ట్ అయింది. ఎయిర్లైన్ సెక్టర్ ఇంపాక్ట్ అవ్వడం ఏ లెవెల్కి ఇంపాక్ట్ అయిందంటే బ్యాంక్ కరప్సీ లెవెల్కి ఇంపాక్ట్ అయింది అనమాట. మన ఇండియాలో కూడా అలాంటిది ఇచ్చారు కదా. ఇప్పుడు ఐబీసీ అని ఒకటి ఉంది ఇండియాలో అనమాట, బ్యాంక్ కరప్సీ లా. దాన్ని నేను వెంటనే ఎవరిని బ్యాంక్ కరప్ట్ చేయను, ఈ కోవిడ్ వలన కనుక ఎవరైనా ఇంపాక్ట్ అయిపోయి కట్టలేకపోతే ఉన్న వాటిని, సో వాళ్ళ బ్యాంక్ కరప్సీ ప్రొసీడింగ్స్ చేయను నెక్స్ట్ 6 నెలలు అని ఇచ్చారు. ఇప్పుడు బోయింగ్ లాంటి కంపెనీ వెళ్ళి కనుక లోన్ అడిగితే లోన్ ఇవ్వని ఇవ్వని బ్యాంక్ ఉండదు. బోయింగ్ ఇవాళ రోజున రేస్ చేయాలంటే ఒక కాంటినెంట్కి ఈక్వల్ అంటే మనీ రేస్ చేయగలుగుతుంది. దానికి గవర్నమెంట్ ఇవ్వాల్సింది ఏముంది? అది కాదా, ఎయిర్లైన్ ఇండస్ట్రీకి ఇస్తానండి. ఇప్పుడు ఏం అమెరికన్ ఎయిర్ లేకపోతే యునైటెడ్ ఎయిర్ ఇలాంటివి ఉన్నాయి, ఎయిర్లైన్స్ తిప్పే వాళ్ళు ఉంటారు క్యారియర్స్, వాళ్ళందరికీ అవన్నీ కంప్లీట్ మూతబడిపోతాయి. ఎందుకంటే అసలు వాళ్ళు ఎయిర్లైన్స్ తిప్పకుండా కూర్చుని ఉన్నారు కదా ఇన్ని నెలలు, అండ్ దే ట్రాఫిక్ తగ్గిపోయింది కాబట్టి అందులో లే ఆఫ్స్ చాలా జరిగాయి. సో వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు. అట్లాంటి సెక్టర్ ఏదైనా ఉంటే ఇండియాలో కూడా సపోర్ట్ ఇస్తుంది.
ఇప్పుడు మీరు అన్న దాంట్లో సరే వాళ్ళు ఏం చేయట్లేదు, చిన్న మీడియం అండ్ స్మాల్ మైక్రో వాళ్ళే చేస్తున్నారని, కానీ వాటికి ట్రాక్ చేయలేం కదా. ఇప్పుడు వాళ్ళకి అప్పు కింద ఇస్తున్నారు ఇది, రైట్?
అరే ఎందుకు ట్రాక్ చేయలేరండి వాటిని, మరీ చెప్తున్నారు. ఎవరు అంటున్నారు అన్నమాట ట్రాక్ చేయలేరని? ప్రతి లోన్ ఈజ్ ట్రాక్ ఇన్ ఇండియా. మీరు చిన్న లోన్ హౌస్ లోన్ తీసుకోండి ఇండియాలో, కట్టకుండా ఉండండి చూస్తాను. ఎందుకు ట్రాక్ అవ్వరు? మీరు ఇంకా చిన్నవాళ్ళు, ఒక ఇంటి లోన్ తీసుకునేవాళ్ళు, ఎంఎస్ఎంఈ లెవెల్లో ఉండేవాళ్ళు ట్రాక్ అవ్వరు అనేది ఎట్లా ఉంటుంది? అది లోన్ ట్రాకింగ్ ఎందుకు ఉండదు? ప్రతి ఒక్కడికి ఇప్పుడు పాన్ కార్డు ఉంది
కాదండి. ఇప్పుడు ఇంతమంది, కొన్ని వందల ఇప్పుడు వేల మందికి మనం ఇస్తున్నప్పుడు వాళ్ళు ప్రాబబ్లీ ఒకేసారి వాళ్ళు ఎత్తేయటం జరిగింది. రెండు జరుగుతాయి దాంట్లో. ఎవడిపాటికి వాళ్ళు డబ్బులు తినేసి ఇవ్వకపో, డబ్బులు తిరిగి వాపసు ఇవ్వకపోవడం ఒకటి, ఇంకొకటి వాళ్ళు ప్రస్తుతానికి బిజినెస్ లేక వాళ్ళు ఉద్యోగాలని మధ్యలో మానిపించేయటం ఏదో చేస్తే మళ్ళీ వాళ్ళు తిరిగి ఉద్యోగాలని తయారు చేయగలగాలి కదా వాళ్ళు.
ఎందుకు అలా? అసలు ఇంకా వాళ్ళు కాకపోతే ఎవరు తయారు చేయగలుగుతారట? నాకు అర్థం కాదు. ఇప్పుడు అలా కాదండి, కంట్రీలో ఉన్న దాంట్లో 75% ఆఫ్ ద పాపులేషన్ ఇస్ ఎంప్లాయిడ్ బై ఓన్లీ ఎంఎస్ఎంఈ. ఆఫ్టర్ ది అగ్రికల్చరల్ సెక్టర్ తర్వాత ఉండే ఎంప్లాయ్మెంట్లో 75% ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆర్ ఓన్లీ ఎంఎస్ఎంఈ. ఇంకా ఎక్కువేమో, నేను తక్కువ నెంబర్ చెప్తాను, నాకే నా మీదే నాకు నమ్మకం లేదు ఆ విషయంలో. అసలు మీరు అనుకున్నట్టు పెద్ద కంపెనీలు మొత్తం ఇండియాలో కలిపి 10-15-20% కూడా ఎంప్లాయ్ చేయవు, అన్నీ కలిపి కూడా. ఏ కంట్రీలోనూ ఉండదు. కంట్రీ ఏ దేశానికైనా సరే బ్యాక్ బోన్ ఎప్పుడు ఎంఎస్ఎంఈనే. అమెరికా బ్యాక్ బోన్ ఏంటి? స్మాల్ బిజినెసెస్.
అగ్రికల్చర్ సెక్టార్ అన్నది చాలా ఇది. ఇప్పుడు వీళ్ళు చేసిన దాంట్లో ఎట్లా అంటే 594,000 సుమారు 600,000 కోట్లు ఎంఎస్ఎంఈకి ఇస్తే అగ్రికల్చర్కి 150,000 ఇచ్చారు. సో భారతదేశంలో ఇంకా అగ్రేరియన్ సొసైటీ అంటే వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి నాకు ఇదంతా ఎట్లా కనపడుతుంది అంటే పెద్దవాళ్ళని పక్కన పెట్టి చిన్నవాళ్ళకి ఇస్తే ఓటు బ్యాంక్ పాలిటిక్స్ ఏమన్నా ఆడుతున్నారా?
ఓటు బ్యాంక్ పాలిటిక్స్
మీకు ఎగ్జాక్ట్లీ అంటే మనం
ఇప్పుడు ఏంటంటే ఓటు బ్యాంక్ అంటే ఏంటి? ఓటు బ్యాంక్ ఇక్కడ ఏమైనా ముస్లింస్కి ఇచ్చారా, లేకపోతే హిందూస్కి ఇచ్చారా, లేకపోతే ఏంటి ఓటు బ్యాంక్ అంటే ఏమిటి అసలు? ఇప్పుడు ఓట్ బ్యాంక్ అంటే
కింద మీరు తీసుకుంటే ఆ
లెక్కకు వస్తే ప్రతి దేశంలో, ఇప్పుడు మన ఇండియానే తీసుకుందాం అండి, నిజంగా డబ్బులు ఉన్న వాళ్ళు అసలు యాక్చువల్లీ 1% కూడా ఉండదు. 5% డబ్బులు ఉన్న వాళ్ళు ఉండరు. అమెరికాలో డబ్బులు ఉన్న వాళ్ళు ఎంతమంది రిచ్? 1%. ఇంకా 1% కాకుండా మిగతా 99%కి ఏదైనా ఇస్తే ఆ 99% ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అవుతాయి. సార్ ఇది అసలు నేను పాలిటిక్స్ పక్కన పెట్టి మాట్లాడదాం అనుకున్నా ఇవాళ అన్నమాట. పాలిటిక్స్ తోటి అసలు సంబంధం లేని దానికి. అలాగా సార్ డెమోగ్రఫిక్స్ చూడండి, ఏ దేశంలో అయినా ప్రపంచ డెమోగ్రఫిక్స్ చూడండి, ఏ దేశం ఎకనామిక్ డెమోగ్రఫిక్స్, లెట్స్ ఫర్గెట్ అబౌట్ ఒక రేస్, ఒక రిలీజియన్, కల్చర్ ఇవన్నీ పక్కన పడేద్దాం, ఎకనామిక్ డెమోగ్రఫిక్స్ చూద్దాం. రిచ్ ఎంతమంది ఉంటారండి ఒక కంట్రీలో? అసలు రిచ్ పీపుల్ అందరినీ అసలు నెగ్లెక్ట్ చేసి వాళ్ళని మనుషుల కింద చూడకుండా ఉన్నా కూడా అసలు ఏ పార్టీ ఓడిపోదు. బై ద వే
నేను అన్నది ఇప్పుడు ఇది మధ్యతరగతి, కొంచెం ఎగువ మధ్యతరగతి, అప్పర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ ఉన్నవాళ్ళు ఈ మీరు ఇప్పుడు దీని కిందికి వస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
అప్పర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్
మీరు ఒక ఉదాహరణ తీసుకున్నారు, ఒక టాటానో, ఒక జిఎంఆర్ఓ, ఇంకెవరో పెద్ద కాంట్రాక్టర్ ఉంటే ఆయనకు సప్లై చేసేవాళ్ళు చిన్న చిన్న వాళ్ళు ఉంటారని, వాళ్ళు కూడా వాళ్ళు ఏమన్నా దినకూలి టైపేం కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 కోటి రూపాయల ఆసామి అనుకోండి, ఆయన కింద ఒక చిన్న ఉంటది 2-3 కోట్లు బిజినెస్ రన్ చేసే వాళ్ళే వీళ్ళు. ఆ కింద కొంత క్లౌట్ ఉంటది వాళ్ళందరికీ, అట్లా కిరాణా షాప్ నుంచి మధ్యతరగతి పరిశ్రమ వాళ్ళు. ఇది ఒక సెక్టార్ని రేపొద్దున మనం ఓకే వీళ్ళందరూ మనకు ప్రభుత్వం బాగా చేసింది ఆహా ఓహో అని చెప్పుకోవడానికి, బట్ రియాలిటీ ఏంటంటే ఉద్యోగాలు ఏం క్రియేట్ కావు. బట్ ఒక లార్జ్ పెద్ద
ఎలా అంటారు సార్, అది ఎలా కుదురుతుందండి? నేను ఒప్పుకోను ఆ మాటకు. వాళ్లే ఉద్యోగాలు క్రియేట్ చేసేది. ఇప్పుడు రెస్టారెంట్స్ ఉన్నాయి, ఒక రెస్టారెంట్ పెట్టుకున్నారు హైదరాబాదే తీసుకుని,
రెస్టారెంట్లు కూడా దీని కిందకే వస్తాయా?
అన్ని దీని కిందకి వస్తాయి, ఎంఎస్ఎంఈ కిందకే వస్తాయి అవన్నీ కూడా.
ఓకే,
అందులో వాళ్ళు క్లియర్ గా రాశారు సబార్డినేట్ డెప్త్ ఫర్ స్ట్రెస్డ్ ఎంఎస్ఎంఈ అంటే ఏంటంటే ఆల్రెడీ కష్టాల్లో ఉన్న ఎంఎస్ఎంఈలకి 20,000 కోట్లు ఇస్తున్నాను అన్నాడు. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలన్నచ్చు? ఇప్పుడు మన హైదరాబాద్ లో రెస్టారెంట్ తీసుకుందాం, మనకి నేపాల్ నుంచి శ్రీలంక వరకు ఉండే జనాభా మొత్తం మన రెస్టారెంట్లలో వర్కర్సే, వాళ్ళందరూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి ఉంటారు.
అవును,
ఆ కుక్కుల దగ్గర నుంచి చూసుకోండి ఎంత ఎంప్లాయ్మెంట్ ఉంటుంది రెస్టారెంట్కి, రెస్టారెంట్ సోర్సింగ్ చూసుకోండి వాళ్ళకి.
ఇప్పుడు
విషయాలు లింక్డ్ కదా.
కానీ ఇప్పుడు కరెక్ట్ గా మీరు నా పాయింట్కి వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రెస్టారెంట్ రన్ చేస్తున్నా, అందరు వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకు ప్రభుత్వం ఒక 5 లక్షల లోన్ వాటెవర్ ఒక 20 లక్షల లోన్ ఇస్తుంది, బాబు నువ్వు కొంచెం దెబ్బతిన్నావని. పని చేయడానికి ఎవరు లేరు నాకు.
ఎందుకుంటారు వాళ్ళందరూ ఆకలితో ఉంటారు, రారనుకుంటున్నారు మీరు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కాకపోతే ఇంకోళ్ళు, ఇప్పుడు వాళ్ళు ఇంకో చోట ఉద్యోగం చూసుకోవచ్చు, మీరు ఇంకోళ్ళని చూడొచ్చు. ఆ ఈక్వల్ నెంబర్ మీకు ఇవాళ రోజున మీరు నాకు ఇంతమంది ఎంప్లాయీస్ కావాలంటే ఓవర్ నైట్ వచ్చేస్తారు. ఉద్యోగం చేయకుండా ఇంట్లో కూర్చోవాలని ఎందుకు అనుకుంటారు? దట్ ఈస్ ద నేచురల్ ఫోర్స్. అది వాళ్ళు రాక వీళ్ళందరూ ఇప్పుడు అసలు రాకుండా ఎలా ఉంటారండి వాళ్ళందరికీ ఉద్యోగాలు?
ఇప్పుడు మళ్ళీ సప్లై డిమాండ్ మీరు మళ్ళీ మనం లోతుగా విశ్లేషించాల్సి వస్తుంది. ఎందుకంటే
వాళ్ళు
బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు చీప్ గా తక్కువ రేటుకు పనిచేస్తారు. ఇప్పుడు నేను హైదరాబాద్ లో పెట్టాలి లేదా వైజాగ్ లో పెట్టాలి,
అది కాదు. బీహార్ వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గర మీకు కాంటాక్ట్స్ ఉండవు అనుకుంటున్నారా? వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు ఇప్పుడు ఈ బిజినెస్ లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఎక్కడ ఎవరిని తీసుకోవాలి, ఎవరికి ఫోన్లు చేయాలి, ఎట్లా తెచ్చుకోవాలి, వాళ్ళు చేయలేరు ఆ పనులు.
మీరు
ఆ బిజినెస్ మీరు మరీ చెప్తారు సార్, బిజినెస్ చేసే వాళ్ళు లాభం కోసం చేస్తారు, వాళ్ళు తెచ్చుకోలేరు వాళ్ళు వాళ్ళు అయ్యో అంత వాళ్ళు వాళ్ళ ఊళ్ళు వెళ్ళిపోయారు ఇంకా రారు నాకు బిజినెస్ పోయింది అనుకుంటారా? ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అదే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే ఉంది. ఇప్పుడు ఆ రెస్టారెంట్ వాడికి రావటానికి 15 రోజులు పట్టచ్చు. ఈ 15 రోజులు ఈ నీడ్స్ టు రన్ ఆన్ క్రెడిట్, ఆ క్రెడిటే గవర్నమెంట్ ఇస్తోంది స్ట్రెస్ అయిపోయిన ఎంఎస్ఎంఈకి.
ఓకే
సార్, అసలు అలా కాదు ఎలా. ఇప్పుడు దేనికైనా ఒకటి ఉండాలి ఆర్గ్యుమెంట్స్. మీరు చెప్పారే వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారని, ఆర్గ్యుమెంట్ వెనకాల డేటా ఉండాలి. ఇదేంటంటే డేటా లేకుండా జస్ట్ వినికిడి మాట టైప్లో మాట్లాడటం. వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు తీసుకుని పారిపోతారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చిన వాడికి మళ్ళీ ఎంప్లాయర్స్ తిరిగి రారు, లేకపోతేనేమో వీళ్ళందరికీ డబ్బులు ఇవ్వడం వేస్ట్, టాటా లాంటి వాళ్ళకి ఇస్తే వాడు బ్రహ్మాండంగా చేస్తాడు. అక్కడికి ఎందుకు వాళ్ళు టాటా లాంటి వాళ్ళకి, వాళ్ళ దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉంటాయి, 20 లక్షల కోట్లు టాటా దగ్గరే ఉంటాయి.
ఓకే, సో ఉద్యోగాలు క్రియేట్ చేసే వైపు ఆలోచిస్తే కొత్త ఉద్యోగాలు. ఇప్పుడు మళ్ళీ నేను కొంచెం జాగ్రత్తగా అడగాలి మిమ్మల్ని, ఉన్న ఉద్యోగాలని తీసుకురావటం అన్నది కాదు, కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయటం.
అందులో
అలాంటివి
ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ ఎంఎస్ఎంఈ అని పెట్టారు. అంటే ఏమిటంటే అలాంటి కొత్తవి, ఎనీ న్యూ కైండ్ ఆఫ్ యూనికార్న్స్ లేకపోతే ఎనీ కొత్త టైప్ ఆఫ్ ఇవి ఏమిటంటారండి వాటిని స్టార్ట్అప్స్, డిఫెన్స్, డిఫెన్స్లో కూడా ఇచ్చారు. నేను ఇంకా నేను మీకు చాలా హై లెవెల్ 10,000 ఫీట్లోంచి చెప్పాను ఇవన్నీ డిఫెన్స్ వాటిల్లో ఎట్లా లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా కావాలి అవి కూడా వాళ్ళు డిక్లేర్ చేశారు ఈసారి. అండ్ నేను అదే చెప్పాను కదా ఫస్ట్ లైన్ ఏం చెప్పాను, ఒకసారి కష్టమే ఆపర్చునిటీ కింద వాడుతుందండి గవర్నమెంట్ అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. పివి నరసింహారావు గవర్నమెంట్ కూడా ఇలానే తీసింది, కష్టం వచ్చినప్పుడు ఆపర్చునిటీ కింద మార్చారు, రిఫార్మ్స్ చేశారు. ఇప్పుడు ఇందులో ఎన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చారు, అగ్రికల్చరల్ రిఫార్మ్స్ చేశారు. అగ్రికల్చరల్ రిఫార్మ్స్లో మేజర్ రిఫార్మ్ మీకు మీకు చదివారా ఒకటి? వెరీ మేజర్ రిఫార్మ్ జరిగింది.
మేజర్ చూడలేదు నేను.
అదేంటంటే ఈ మండీలు అని ఉంటాయి కదా మన దాంట్లో,
యాక్చువల్లీ అది మనం మీకు అది మన నెక్స్ట్ సెక్షన్ లో మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా, అగ్రికల్చర్ అండ్ మైగ్రెంట్ లేబర్. ఇప్పుడు మనం ఇచ్చిన దాంట్లో ఈ స్ప్లిట్ లో డబ్బులు పెద్దవాళ్ళకి ఇచ్చారు చిన్న వాళ్ళకి ఇవ్వలేదు అన్న దగ్గర నుంచి మీరు ఇప్పుడు దాన్ని ఏమంటారు ఫస్ట్ ప్యాకేజ్ ఎంఎస్ఎంఈ దగ్గరే ఉన్నాము, మైగ్రెంట్స్ అగ్రికల్చర్ లాస్ట్ సెక్షన్ ఒక బ్రేక్ తీసుకుని అప్పుడు అడుగుదాం అనుకున్నాను, బట్ మీరే తీసుకొచ్చారు అది.
హై లెవెల్లో చెప్తున్నాను, ఎంఎస్ఎంఈకి 6 లక్షల కోట్లు 20లో ఇచ్చింది అంతే. 20లో 6 అంటే ఎంతండి? 1/3 కంటే తక్కువ.
1/3 కంటే తక్కువ.
ఓకే, అది ఎందుకు ఇచ్చారు 6? వాళ్ళు జనరేట్ చేస్తారు ఎంప్లాయీస్ ని, రూరల్ అవని రిచ్ ఎక్కడ అవని ఎక్కడైనా వాళ్ళ దగ్గరే ఉన్న ఎంప్లాయీస్ మొత్తం మళ్ళీ బ్యాక్ టు వర్క్కి వెళ్ళాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ అది. అది బ్యాక్ బోన్ ఆఫ్ ఎనీ కంట్రీ. గుండె ముక్క లాంటిది అది, మనిషి గుండె లాంటిది ఎంఎస్ఎంఈ అనేది ఒక ఎకానమీలో. అసలు ఎకానమీ జీడిపి పెరిగింది, జీడిపి తగ్గింది, ఇవన్నీ వచ్చేది కూడా వాళ్ళ నుంచే అనమాట. సో వాళ్ళకే ఇచ్చారు, అది ఏ కంట్రీ అయినా చేసే పని, అది దాన్ని విమర్శించే వాళ్ళకి బ్రెయిన్ లేదు. దట్స్ ఆల్ ఐ కెన్ సే అనమాట.
ఓకే, సో ఒక పని చేద్దాం.
3 లక్షలు బిఫోర్ వి గో, ఈ నెక్స్ట్ సెక్షన్ లోకి వెళ్ళబోయే ముందు బిఫోర్ వి గో, మీరు ఏమన్నారు అగ్రికల్చర్ కిను ఈ మైగ్రెంట్ లేబర్ అన్నారు కదా, అవన్నీ కలిపి
లో నేను నెక్స్ట్ బ్రేక్ తర్వాత ఆ ఇద్దరి మీద అంటే
4 లక్షల కోట్లు ఇచ్చారు వాళ్ళకి
అనే వాటి గురించి నేను మరికొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకున్నాను. సో ఓకే, చిన్న బ్రేక్ తీసుకుందాం శ్రోతలకి. మళ్ళీ బ్రేక్ తర్వాత వ్యవసాయము మరియు మైగ్రెంట్ అంటే వలస వచ్చే పనిచేసే కార్మికులకి ఏమిటి, ఎంత ఇస్తున్నారు, దేంది, దాని గురించి మాట్లాడతాం, విశ్లేషిస్తాం. మీరు వింటున్నది సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల, May 19, 2020 షో. బ్రేక్ తర్వాత కలుద్దాం.
You are listening to Mind Media, the voice of India.
Mind Media YouTube channel. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల, May 19, 2020. సో రమణ గారు, ఫస్ట్ 2 సెక్షన్స్ ఈరోజు షోలో మాట్లాడాము, ముఖ్యంగా ఎంఎస్ఎంఈ అందరూ దాని గురించే చెప్తున్నారు. 2వ సెక్షన్లో నేను పెద్దవాళ్ళకి ఇవ్వకుండా, పెద్ద పెద్ద పరిశ్రమలకి ఇవ్వకుండా చిన్న చిన్న వాళ్ళకి డబ్బులు ఇస్తే ఎట్లా ఉద్యోగాలు తయారవుతాయి, ఎకానమీ బయటకు వస్తుంది అన్నదే అడిగితే మీరు చెప్పారు, ఓకే. ఇప్పుడు ఈ సెక్షన్లో మనము 3,10,000 కోట్లు మైగ్రెంట్స్కి ముద్ర కింద, మైగ్రెంట్ ముద్ర
అనమాట, మైగ్రెంట్స్ అనే కాదు, మైగ్రెంట్స్, స్మాల్ ఫార్మర్స్, వెరీ స్మాల్ బిజినెస్ అంటే
3,10,000, మళ్ళా అగ్రికల్చర్ కి మాత్రం 150,000 కోట్లు. సో ఈ రెండింటిని కలిపి నేను అడుగుతా, మైగ్రెంట్ అంటే వలస వెళ్లే కార్మికులకి, రైతులకి కలిపి సుమారుగా 460,000 పైన కోట్లు ఇస్తున్నారు.
అవునండి.
సో దీంట్లో మొట్టమొదటిది ఏంటంటే రైతులకి డైరెక్ట్ డబ్బులు ఇస్తున్నారా?
యా, ఉంది, రైతులకి డైరెక్ట్ గా డబ్బులు ఇచ్చేవి కూడా ఉన్నాయి, అన్ని లేవు అట్లా, అనేక రకాలు.
ఎట్లా చేస్తున్నారు? ఫస్ట్ మైగ్రెంట్లకి ఏం
చేస్తున్నారు? ఫస్ట్ నుంచి వెళ్దాం, ఫ్రీ ఫుడ్ ఇస్తున్నారండి. మైగ్రెంట్స్ అంటే వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళకి డబ్బులు లేవు, రోజు కూలి చేసుకునే వాళ్ళు, వాళ్ళకి 2 నెలల పాటు ఫ్రీ అనమాట, వాళ్ళందరికి అనమాట.
ఓకే,
నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని ఉంది, దాని కింద ఇస్తున్నారు, దానికి కార్డ్స్ ఉన్నాయి అనమాట. 5 kgs ఆఫ్ వీటు, రైస్, 1 kg చానా, అలా అనమాట. దానికి మొత్తం కలిపి 3,500 కోట్లు. ఎంతమందికి బెనిఫిట్ అవటానికి? 8 కోట్ల మైగ్రెంట్ లేబరర్స్ అది. అదొక్కటే కాకుండా మన ఇండియాలో ఇప్పుడు కొత్తగా వస్తుందన్నమాట, పాత రోజుల్లో రేషన్ కార్డులు ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఆ స్టేట్లో అన్ని ఫేక్ రేషన్ ఇవన్నీ తయారు చేసి చాలా కరప్షన్ ఉండేది, పోగొట్టేసి ఇప్పుడు 1 నేషన్ 1 రేషన్ కార్డ్ అని తయారైంది. అంటే ఏంటి, ఇప్పుడు మీకు రేషన్ కార్డు ఉందనుకోండి, దేశంలో ఎక్కడ ఉన్నా కూడా మీరు రేషన్ తీసుకోవచ్చు. అది చాలా ఇంపార్టెంట్ మైగ్రెంట్ లేబరర్స్కి అనమాట. అది పోర్టబుల్ పీడిఎస్ అని చెప్పి యూనివర్సల్ రేషన్ కార్డ్ అని చెప్పి తీసుకొచ్చారు అనమాట. August 2020 ఇప్పటికీ 67 కోట్ల బెనిఫిషరీస్ అంటే 83% అనమాట, 83% ఆఫ్ కరెంట్ స్టేట్లలో ఉండే పీడిఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ బెనిఫిషియరీస్ అందరూ ఈ వన్ రేషన్ కార్డు, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ తోటి కవర్ అవుతారు. మార్చి 2021కి 100% ఇండియాలో వన్ నేషన్ వన్ రేషన్ కార్డు ఉంటుంది. ఏ స్టేట్ వాడు ఆ స్టేట్
వచ్చే సంవత్సరం
అది అది రిఫార్మ్, అది ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ దిస్ అది రిఫార్మ్, అది గుర్తుంచుకోండి. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మైగ్రెంట్
చాలా పెద్దది, ఇది
చాలా పెద్దది, ఇది
ఇది ఇది మన శ్రోతలకు తెలి ఇప్పుడు చాలా మందికి తెలియదు మన శ్రోతల్లో. మా చిన్నతనంలో గ్యాస్ సిలిండర్ దొరికేది కాదు. గ్యాస్ సిలిండర్ కోసము మీరు రేషన్ కార్డు వాడాల్సి వచ్చేది.
మీరు ఇంకా కొంచెం రిచ్ అండి. నేను మా చిన్నప్పుడు మా ఇంట్లో కిరసన్ ఆయిల్ స్టవ్ ఉండేది. ఆ కిరసన్ ఆయిల్ స్టవ్ హాఫ్ లీటర్ కోసం రేషన్ దగ్గర పొడుగాటి లైన్ ఉండేది. ఆ లైన్లో నేను మా అమ్మ ఇళ్ళు అక్కడ నుంచో పెట్టేది అనమాట. ఫస్ట్ నేను వెళ్ళి నుంచినేవాడిని పెద్ద కొడుకు ఇంట్లో అనమాట. సరే నేను వెళ్ళి నుంచినేవాడిని, అది ఇంకా 11 అయినా కూడా అది ముందుకు వచ్చేది కాదు ఆ కిరసనాయిల్ పోయిటంటే. సరే నాకు ఆకలిస్తుందని నేను ఇంటికి వెళ్తే మా తమ్ముడు వచ్చి నుంచినేవాడు అనమాట. సో అవి రేషన్ కార్డులలో మనం చెప్పుకోవాల్సిన మన చిన్ననాటి స్టోరీలు అంటే అవి. ఇప్పుడు వాళ్ళందరికీ
కరెంట్ జనరేషన్ కి తెలీదు గ్యాస్ సిలిండర్ కానీ రేషన్ కార్డు వాడుకొని కిరసనాయిలు తెచ్చుకోవటము. మళ్ళా దానికి తెల్ల కార్డు అని పచ్చ కార్డు అని రెండు ఉండేవి అనుకుంటా కదా.
డబ్బులు ఇస్తే పచ్చ కార్డు వచ్చేది, డబ్బులు ఇవ్వకపోతే తెల్ల కార్డు ఉండేది, ఇవన్నీ ఉండేవి అనమాట.
సో ఇప్పుడు మీరు చెప్పేది ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్, మొత్తం
ఏంటంటే దేశం
ఒకే రేషన్ కార్డు,
ఆధార్ కార్డు లింక్డ్ తోటి దేశం మొత్తంలో ఒక రేషన్ కార్డు. ఈ స్టేట్ గవర్నమెంట్ ఆ స్టేట్ గవర్నమెంట్ అని లేకుండా ఎక్కడైనా వాడుకునేటట్టు తయారు చేస్తున్నారు అనమాట ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. ఎందుకంటే ఎప్పుడైనా కూడా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా మోస్ట్లీ సెంట్రల్ గవర్నమెంటే చేస్తుంది అనమాట. స్టేట్స్ కెన్ యాడ్ టు దట్ వన్ అనమాట. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండియాలో మైగ్రేషన్, ఇంటర్నల్ మైగ్రేషన్ చాలా ఎక్కువైపోయింది అనేది ఒకటి. ప్లస్ కరప్షన్ తగ్గాలంటే ఏంటి, దానికి లింకేజ్ ఉండాలి. పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు, లేకపోతే ఆధార్ కార్డు లింక్డ్. ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్డ్ తోటి ఉండే రేషన్ కార్డ్స్ని ఆర్ వన్ ఆర్ ద కార్డ్స్ తోటి వాళ్ళ యొక్క ఎకనామిక్ స్టేటస్ అంతా ట్రాక్ అయిపోతుంది కదా దేశంలో. సో ఫ్రాడ్ చేయటానికి, తప్పు జరగటానికి తక్కువ అవకాశం ఉంటుంది అనమాట డిజిటైజ్ చేయటం వలన. అట్లాంటి కార్డుతోటి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఎక్కడైనా తీసుకునేటట్టు రెడీ చేస్తున్నారు. అందులో ఇప్పటికీ ఆగస్ట్ కల్లా 83% ఆఫ్ ఇండియా విల్ బి కన్వర్టెడ్ అనమాట. మార్చి 2021కి టార్గెట్ ఏంటంటే 100% కవర్డ్ అది.
సో దానివల్ల ఇప్పుడు ఈ ఉచితము ఇదంతా బియ్యము గోధుమలు ఇవన్నీ వెళ్తాయి.
ఇప్పుడు దానివల్ల లాభం ఏంటంటే మైగ్రెంట్ లేబరు బీహార్ అతను ఢిల్లీ వచ్చాడు, అదే కార్డు చూపించుకుంటాడు, తనకు కావాల్సింది తను తీసుకుంటాడు, తనకు అవైలబిలిటీ ఉన్నది, తనకు తన ఏదైతే అవైల్ చేసుకోవటం ఉంటుందే తన తన అర్హత అవన్నీ తను తగ్గట్టుగా చేసుకుంటాడు తను అది. అలానే అదొకటి ఇంకా ఉంది. అప్పుడేముంది రెంటల్ అకామిడేషన్, పిఎం ఆవాస్ యోజన అని ఒకటి ఉంది అనమాట. అది ప్రైవేట్ సెక్టర్కి అఫోర్డబుల్గా ఉండే హౌసింగ్, వేకెంట్గా ఉన్న గవర్నమెంట్ ఫండెడ్ హౌసెస్ని మైగ్రెంట్ వర్కర్స్కి రెంటల్ అకామిడేషన్ రెంట్కి ఇచ్చేటట్టు అనమాట. అకామిడేషన్ క్రియేట్ చేసే పీపీపీ మోడల్లో క్రియేట్ చేస్తున్నారనమాట, పబ్లిక్ ప్రైవేట్ మోడల్లో అనమాట. అది కూడా వన్ ఆఫ్ ద న్యూ స్కీమ్స్. ఎందుకంటే ఇప్పుడు చూసింది ఏంటంటే లెసన్స్ లెర్న్ అంటారు, మైగ్రెంట్ లేబరర్స్ వాళ్ళ వదిలేసి వెళ్ళిపోదాం అంటే వాళ్ళకి రెంట్కి లేకపోవడం, రెంట్కి ఎవరు ఇవ్వనని వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటం వలన వాళ్ళకి కష్టాలు వచ్చాయి. ఆ కష్టం నెక్స్ట్ టైం రాకుండా ఉండటం కోసం అని చెప్పి ఇది కూడా ఒకటి పెట్టారు. ఇవన్నీ తర్వాత ఇంకోటి ఏంటంటే ముద్రా శిశు లోన్స్ అనమాట. ముద్రా శిశు లోన్స్ ఏంటంటే చాలా మందికి అప్ టు 50,000 2% ఇంట్రెస్ట్ తోటి 12 మంత్స్కి లోన్ ఇచ్చేస్తారనమాట. అది
ఓకే,
అది 3 కోట్ల మందికి ఈ మొత్తం 1500 కోట్లతో ఇస్తారు ముద్రా శిశు లోన్స్. దానివల్ల ఇది ఇప్పుడు ఇది స్మాల్ ఎంటర్ప్రెన్యూర్ మైక్రో, ఇది మైక్రో ఫైనాన్స్ అంటాం మనం దీన్ని. అంతే కదా వరల్డ్లో ఎవడైనా వచ్చి నేను మైక్రో ఫైనాన్స్ చేస్తే వాడి దానికి టెడ్ టీఈడి అని ఉంది కదా, ఆ వెళ్ళి వింటారు మనవాళ్ళు. అది గవర్నమెంట్ ముద్ర అయితే ఏముంది అంటారు. ఇప్పుడు విమర్శించడానికి కూడా లోటు లేకుండా అయిపోయింది అనమాట, లిమిట్ లేకుండా అయిపోయింది. లోటు కాదు, లోటు ఎప్పుడూ లేదు అనమాట. ఇప్పుడు విమర్శించేవాళ్ళు ఎక్కువే మనకి అది.
సో మీరు చెప్పింది ఏంటంటే మైగ్రెంట్ లేబర్కి భోజనము అంటే 2 నెలలకు సరిపడా ధాన్యాలు 50,000 రూపాయలు, తర్వాత ఎక్కడికి పోయినా కూడా వాళ్ళకి సింగిల్
లేదు మైగ్రెంట్ లేబర్కి 50,000 రూపాయలు ఇవ్వరు. అదేంటంటే చిన్న ఇప్పుడు తట్టం పెట్టుకుని అమ్ముకునే వాళ్ళు, లేకపోతే బండి పెట్టుకుని అమ్ముకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు. ఇది సి ముద్ర అనేది ఎందుకు ఇస్తారు, లోను, లోన్ ఎందుకు ఇస్తారంటే ఎవరైనా ఎంటర్ప్రెన్యూరల్ అయితే ఇస్తారు అన్నమాట. ఫ్రీగా మనీ ఎవరికి ఇస్తారు, కంప్లీట్లీ పేదవాడైతే ఇస్తారు. ఫ్రీగా మనీ, ఫ్రీగా ఇవన్నీ ఎవరికి ఇస్తారు, ఇవన్నీ చేయలేని వాళ్ళకి. మైగ్రెంట్ లేబర్కి చేస్తోంది ఫ్రీ ఫుడ్, వన్ నేషన్ వన్ రేషన్ కార్డు, ఈజీ రెంటల్ అకామిడేషన్, ఈ మూడు అన్నమాట.
ఈజీ రెంటల్ చాలా ఇంపార్టెంట్ అది. సో దీంట్లో ఓకే
అది నెక్స్ట్ ముద్రా శిశు చెప్పుకున్నాం కదా ఇప్పుడే మనం. అలానే
అది శిశు అన్నది ఏంటి అంటే ఎవరికంటే పిల్లల్లో ఉన్న వాళ్ళకనా లేక శిశు అని?
ఇప్పుడు 50,000 రూపాయలకి లోన్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు లోన్ కట్టాలి కదా నెక్స్ట్ 12 మంత్స్ కి అన్నమాట. అందులో ఒక 2% వీళ్ళే కట్టేసేసి వాళ్ళు వెంటనే రీపే చేయాల్సిన అవసరం లేకుండా మొరటోరియం పీరియడ్ ని ఇచ్చారనమాట అది. లేకపోతే ఇప్పుడు మీరు లోన్ తీసుకున్నారు, ఈ కోవిడ్ వల్ల మీరు చేయాల్సిన పనులు చేయలేకపోతున్నారు, అందుకని మీరు లోన్ తిరిగి కట్టలేకపోతారు కదా, అది వాళ్ళకి ఎక్స్టెండ్ చేశారు. దీనివల్ల 3 కోట్ల మంది వాళ్ళకి 1500 కోట్లు గవర్నమెంట్ వాళ్ళ తరఫున కడుతుంది అనమాట, బ్యాంక్స్కి వాళ్ళ తరఫున అది.
ఓకే,
అసలు మీరు లోన్ తీసుకున్నారు, లోన్ తీయలేకపోతున్నారు, గవర్నమెంట్ మీ తరఫున కట్టి పెడుతుంది,
లోన్ కట్టేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ దీంట్లో పార్ట్ ఏంటంటే రైతులకి ముఖ్యమైనది ఇది. రైతులకి 150,000 అన్నది నేను చూశాను, 150,000 కోట్లు. సో వాళ్ళకి ఎక్కడ అంటే ఏ రకంగా ఇస్తున్నారు
150,000 కోట్లు మొత్తం ఎలా ఇస్తున్నారో చెప్పే లోపల నేను 1 by 1 చెప్తాను, చదివినందుకు నాకు తెలిసినంత వాడుకు. ఇంకా ఇవాల్వ్ అవుతున్నాయి, ఆవిడ గారు కూడా
ఇంకా మారుస్తున్నారు, రైట్.
సో స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, మార్జినల్ అంటే
అనుకోండి
తెలుగులో, అవునా,
అచ్చ తెలుగులో మంచి పదాలు అవి, చిన్నకారు సన్నకారు రైతులు.
చిన్న కంటే సన్న ఇంకా చిన్నది అనమాట అది.
అవును
అనమాట అది. సో వాళ్ళకి మొత్తం 30,000 కోట్ల అడిషనల్ ఎమర్జెన్సీ ఫండ్స్ నాబార్డ్ ద్వారా ఇస్తున్నారు
అప్పు కింద.
అప్పే ఇస్తారండి, ఊరికే ఇచ్చేసేయారు డబ్బులు అందరికి, ఎమర్జెన్సీ ఫండ్స్ అనమాట. అవి ఏంటంటే మళ్ళీ తీరుస్తారు వాళ్ళు, అది తీరిస్తేనే మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే క్రెడిట్ ఫెసిలిటీ ఎలా చేశారంటే ఓవర్ ఇప్పుడు ముద్రాలు అయితే మరీ మంచిది అనమాట అది, అసలు ముద్రా లోన్స్లు అయితే చాలా ఎక్కువ. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది అనమాట. ఓవర్ డ్రాఫ్ట్ తర్వాత ఇంక రాదు మీకు, మళ్ళీ మీరు మీరు డబ్బులు తీర్చేశారనుకోండి వెళ్ళి మీరే తీసుకోవచ్చు. ఇప్పుడు ముద్రా యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటండి, వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు, పెద్ద పెద్ద ఈ వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళి రూపాయికి 2.5 రూపాయల వడ్డీతో తీసుకుని
తీసుకునేవారు.
ఆ తీసుకుని ఒక తట్టడు వెజిటబుల్స్ కొనుక్కుని అమ్ముకుని ఆ వచ్చిన దాంట్లో తీర్చుకుని బతుకుతూ వచ్చేవాళ్ళు.
కరెక్ట్.
ఒక్క రోజు కనుక ఈ తీర్చలేకపోతే వాళ్ళందరూ మహా
దారుణమైన 3 రూపాయల వడ్డీ ఉండేది అది.
ఇప్పుడు గవర్నమెంట్ ఏమందంటే నీకు 5,000 రూపాయలు ఇచ్చేస్తాను ఫ్రీగా అని ముద్రలో, దానికి నువ్వు ఈ 5,000 పైన ఇంకో 1,000 ఎంత నాకు సరి గుర్తులేదు ఎంత ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా పెట్టారు, అక్కడ వరకు నువ్వు లోన్ తీసుకోవచ్చు. ఈ లోన్ నువ్వు తీర్చేసావనుకో, నువ్వు ఎంత తీరిస్తే అంత తిరిగి తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ తట్ట పెట్టుకున్న ఆవిడ ఏం చేస్తుంది, గవర్నమెంట్ దగ్గర ముద్రా లోన్ తీసుకుంటుంది, దానికి ఎంత పెద్ద వడ్డీ కూడా ఉండదు. ఇప్పుడు ఈ 3 రూపాయలు వడ్డీ వాడి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఆ తీర్చింది అనుకో, ఆ రోజు అమ్మిన వాటితో తీర్చేస్తుంది, తీర్చింది మళ్ళీ లోన్ తీసుకోగలుగుతుంది. ఆ ఫెసిలిటీ ఇచ్చిన తర్వాత ఎంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యారో తెలుసు. అసలు అనకూడదు కానీ పాలిటిక్స్లోకి వెళ్తే అసలు మోడీ గారు ఊరికే ఎందుకు గెలిచారు ఎన్నికలు 2019లో ఏం చేశారని గెలిచారు, ఎందుకు వీళ్ళందరూ అసలు ఆయనకు ఓటేశారు, ఇట్లాంటి వాటి వల్లనే ఓటు పడ్డాయి. అంటే ఏంటి, ఇట్లాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో
దీనివల్ల వాళ్ళకి డైరెక్ట్ బ్యాంక్ నుంచి వస్తుంది, మధ్యవర్తులు ఎవరు ఉండరు,
లోన్ షార్క్స్ ఎవరు ఉండరు కదా, వడ్డీ వ్యాపారులు, విలేజ్ లో వాడేవాడు ఆసామి భూస్వామి వీళ్ళందరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు,
డైరెక్ట్ గా లోన్ తీసుకోవచ్చు.
సో రూరల్ ఎకానమీ రివల్యూషనరైజ్ అవటానికి కారణం వన్ ఆఫ్ ద థింగ్స్ ఇస్ మైక్రో ఫైనాన్సింగ్, గవర్నమెంట్ లెడ్ మైక్రో ఫైనాన్సింగ్ అనమాట. ప్రైవేట్ లెడ్ మైక్రో ఫైనాన్సింగ్ ఎక్స్ప్లాయిటేటివ్ ఎప్పుడు అనమాట. అదే ముద్ర ఇస్ ద మాస్టర్ స్ట్రోక్ ఆఫ్ ఆల్ ద గవర్నమెంట్ వర్క్స్ చెప్పాలంటే ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. అది సో అది ఒకటి. ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పాను కదా ఇది అడిషనల్ కెపాసిటీ ఫండ్స్ 30,000 కోట్లు ఎందుకు ఇస్తున్నారు, ఇది ఆర్ఎల్ పోస్ట్ రబీ ఖరీఫ్ రిలేటెడ్ యాక్టివిటీస్ లో వాళ్ళకి ఈ కోవిడ్ వల్ల నష్టాలు జరుగుంటాయని వాళ్ళకి ఇస్తున్నారు అనమాట. అది ఇదేంటిది, ఆల్రెడీ దానికోసం 90,000 కోట్లు అసలు నాబార్డ్ది ఎప్పటి నుంచో ఉంది, రీఫైనాన్స్ రూట్ అని అనేది రీఫైనాన్స్ రూట్ ఇది, దానిపైన ఇంకో 30,000 కోట్లు ఇచ్చింది అది. అది ఎట్లా ఇస్తున్నారు, 33 స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, 350 డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్,
సో వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేశారు,
వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి ఇచ్చారు. అది 3 కోట్ల ఫార్మర్స్ కి వెళ్తుంది ఇది. అది అది కాకుండా క్రెడిట్ కార్డు, ప్రైమ్ మినిస్టర్ కిసాన్ క్రెడిట్ కార్డ్ అని ఉంది, 2 లాక్ క్రోర్స్ కన్సెషనల్ క్రెడిట్ ఇచ్చారు దాని మీద, 2.5 క్రోర్ ఫార్మర్స్కి. అందులో దీనిలో అనిమల్ హస్బెండరీ, ఫిషరీస్ వాళ్ళందరూ కూడా ఇంక్లూడెడ్.
సో నెక్స్ట్ గిట్టుబాటు
ఏంటంటే ఇంకా పెద్దది జరిగింది ఇంకోటి అన్నమాట,
గిట్టుబాటు ధర.
గిట్టుబాటు ధరది ఏంటంటే అక్కడ రిగ్గింగ్ ఎక్కువ జరుగుతూ ఉంటుందండి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇది అనమాట. రెండింటిని తీసి పారేశారు అనమాట, ఏపీఎంసీ అండ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అని రెండు ఉన్నాయి అనమాట. ఇవి చూడటానికి వింటానికి బాగుంటాయి కానీ చాలా ఎక్స్ప్లాయిటేటివ్ అవి అనమాట. ఏం ఎక్స్ప్లాయిటేటివ్ అంటే, ఇది ఎసెన్షియల్ కమోడిటీస్ కిందకు వస్తుంది, నువ్వు అమ్మకూడదు, మాకే అమ్మాలి, ఇలాంటివన్నీ రెస్ట్రిక్టెడ్ రూల్స్ వస్తాయన్నమాట ఎసెన్షియల్ కమోడిటీస్ అంటే. ఏపీఎంసీ అంటే ఏంటంటే, అది ఎలా చెప్పాలంటే దాన్ని మండీస్ అని ఉంటాయి కదా మనకి,
అవును,
ఈ రైతుకి యాక్చువల్లీ స్పీకింగ్ ఆ మండీకి అమ్మకుండా ఇంకెక్కడైనా అమ్మితే ఇల్లీగల్,
డైరెక్ట్గా అమ్మకూడదు,
అమ్మకూడదు ఏవి తన ప్రొడ్యూస్. ఆ మండీలో ఏమవుతుందంటే చాలా మంది కుమ్మక్క అయిపోతారు, అందులో ఉండే ట్రేడర్స్ అందరు కలిసి ఈ రేట్ ఇంతే అని డిసైడ్ చేస్తారు, సింగిల్ రేట్ ఇచ్చి ఈ రేటుకి అమ్మే అని చెప్తారు రైతుకి. రైతుకి తనకి గిట్టుబాటు ధర, తనకి డిమాండ్ అండ్ సప్లై మామూలుగా మార్కెట్ ఫోర్సెస్ డిమాండ్ అండ్ సప్లై ప్రకారం తను డైరెక్ట్గా అమ్ముకోవటానికి లేకుండా ఈ మండీలు వాళ్ళు కంట్రోల్ చేస్తారు. ఈ రెండింటిని అబాలిష్ చేసేసారు. అది దానివల్ల ఇప్పుడు ఏంటంటే రైతు ఎవరికైనా అమ్ముకోగలుగుతాడు. అది అనమాట, దట్ మేక్స్ హిమ్ ఈజీ అనమాట, గిట్టుబాటు ధర వచ్చేటట్టు తను అమ్ముకో, డిమాండ్ అండ్ సప్లై ప్రకారం వెళ్తుంది.
సో దట్ ఈస్ అన్లాక్డ్, ఇంకా
అది అన్లాక్డ్ అనమాట. అది అది మోస్ట్ ఇంపార్టెంట్ కింద చెప్పచ్చు.
అయ్యే ఇంత పెద్దది, ఇది మామూలుగా ఎవరు దీన్ని పెద్ద పట్టించుకోవట్లేదు కదండి,
పట్టించుకుంటారు. అందులోనే అసలు అందు ఉండేదంతా పొలిటికల్ యాంగిల్ మొత్తం అందులోనే ఉంటుంది. పొలిటికల్ పార్టీస్ లో ఉండే వాళ్ళ మనుషులే ఈ మండీల్లో రేట్లు డిసైడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళే అసలు చాలా మటుకు పార్టీని రన్ చేసేవాళ్ళు, లోకల్ క్యాడర్. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇప్పుడు పవర్లోకి వచ్చాడు అనుకోండి ఎవడైనా, పవర్లోకి వచ్చిన వెంటనే ఏం చేస్తారు, ఈ మండీలు ఇట్లాంటి వాటిలన్నిటికీ వాళ్ళ 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 క్యాడర్ని అపాయింట్ చేసేసుకుంటారు.
చాలా పెద్ద న్యూస్ ఇది అంటే, నాకు ఐఎమ్ ఫీలింగ్ లిటిల్ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఎవరు ఏమీ పెద్ద దీని గురించి ఎక్కువ చెప్పట్లేదు. సో మీరు అన్నది ఏంటంటే, రైతులు ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడ అమ్ముకోవచ్చు.
అదొక్కటే కాదు, ఇప్పుడు మనం ఉంది డిజిటల్ వరల్డ్లో. ఇన్నాళ్ళు ఏముండేది, డిజిటల్గా కూడా ఆన్లైన్లో కూడా మండీ కింద ఏపీఎంసీ వాళ్ళే అమ్మే వాళ్ళ వాళ్ళే అమ్మేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేదు, ఇప్పుడు మార్కెట్ కమిటీస్ అవన్నీ పోయినాయి ఇప్పుడు వీళ్ళు చేసిన దాని ప్రకారం. డైరెక్ట్గా ఆన్లైన్ ఫార్మర్స్ అమ్మేసుకోవచ్చు. ఇప్పుడు ఎకనామిక్ ఇది ఉండేది కదా, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద ఏం చేసేవాళ్ళు అంటే, ఎడిబిల్ ఆయిల్స్, ఆయిల్ సీడ్స్, పప్పులు, ఉప్పులు, ఆనియన్స్, పొటాటోస్ ఇవేవి కూడా స్టాక్స్ ఇంత ఉంచుకోవాలి, ఇంతకంటే అమ్మకూడదు, ఇలాంటి రూల్స్ అన్నీ ఉండేవి నేషనల్ కెలామిటీస్ కోసం అని చెప్పి.
రైట్.
అవన్నీ ఏంటంటే, వాళ్ళు నేషనల్ కెలామిటీస్కి గవర్నమెంట్ వాళ్ళ ఓన్ స్టోర్స్ కట్టుకుని అందులో పెట్టుకుంటారు, మిగతాదంతా వీళ్ళు అమ్మేసుకోవచ్చు. ఇంకా అది కూడా తీసేస్తున్నారు. అది నెంబర్ వన్ అది అన్నమాట, ఈ రెండు అన్నమాట, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ను, మళ్ళీనేమో అగ్రికల్చరల్ ప్రొడ్యూసర్ మార్కెట్ కమిటీస్ ఏపీఎంసీస్ దాన్ని మన వాళ్ళు తెలుగులో ఉర్దూలో మండీ మండీ అంటాం మనం. అదే
సో ఓవరాల్గా వీళ్ళకి అంటే గిట్టుబాటు
బేసికల్లీ చెప్పాలంటే ట్రేడ్ కార్టెల్స్ కింద తయారైంది ఇండియాలో. ఆ ట్రేడ్ కార్టెల్స్ అన్నిటినీ ఒక రోజులో ఎగరగొట్టేసినట్టు అయింది ఇది ఈ తీయటం అనేది.
అంటే వాళ్ళు ఎక్కడ స్టిల్, ఇప్పుడు ఇదంతా పేపర్ మీద బాగుంటది కానీ అమ్ముకోవాల్సి వచ్చినప్పుడు మళ్ళీ ఎక్కడో ఎవడో మిడిల్ మ్యాన్ ఉండాలి కదండి, వాళ్ళకి భరోసా ఉండదు.
వాళ్ళకి భరోసా లేని వాళ్ళు అలా చేస్తారండి, బట్ భరోసా ఉన్నవాళ్ళు కూడా అందులో ఫోర్స్డ్గా చేయాల్సి వచ్చింది ఇన్నాళ్ళు.
ఓకే, సో వాళ్ళు కాస్త బయటకు రావచ్చు.
ఇప్పుడు లైసెన్స్డ్ ఎంటిటీస్కి అమ్మాలి, నేను పండించుకుంది నా ఇష్టం వచ్చిన చోట అమ్ముకుంటాను, ఎవరికి అమ్మాలి అనేది అసలు ఒక రూల్ వేస్ట్ కదా. ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ కామర్స్, ఇప్పుడు మీరు ఎన్నారనుకోండి, నేను వెళ్ళి నేను అమ్మి పెడతానని మీరు చిన్న ఎంటర్ప్రైజ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏపీఎంసీ తోటి సంబంధం లేదు, రైతులు కోఆపరేటివ్స్ పెట్టుకోవచ్చు, రైతులు కోఆపరేటివ్స్ అందరూ కలిసి అమ్ముకోవచ్చు.
వండర్ఫుల్ అండి. ఐ మీన్ సో ఓవరాల్ గా ఇన్ని డబ్బులు సుమారు 5+50,000, ఐ మీన్ 3,50,000 ప్లస్ ఇంకో 100,000 సంవేర్ అరౌండ్ లైక్ 4,50,000-4,60,000 ఈ మైగ్రెంట్ లేబర్ కి అండ్
ఫార్మర్స్
కి ఇవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది
ఇంకోటి ఇంపార్టెంట్ ఉంది, 1.5 lakh crore ఉందే అందులో. ఏంటంటే ఇంకో అందులో ఇంకోటి కాంట్రాక్ట్ ఫార్మింగ్ కి చాలా స్ట్రెంగ్త్ ఇచ్చారు అన్నమాట.
కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే,
కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే ఇప్పుడు చిన్న రైతు ఉన్నాడు
గుత్తకు తీసుకొని చేసేవాడు,
అది వాళ్ళు రైతులకి ఒక 10 ఒక కౌలు రైతు కూడా బతకలేకపోతున్నాడు ఇప్పుడున్న వాటిల్లో అన్నమాట సిచ్యువేషన్.
తీసుకొని చేసే వాళ్ళకి
కూడా, వాళ్ళు కూడా కాకుండా ఒక పెద్ద కాంట్రాక్టర్ కింద ఆ కాంట్రాక్ట్ తీసుకుని, ఇదిగో నీ దాంట్లో నేను ఏది పండించినా ఇంత ఇస్తాను నీకు, లేకపోతేనేమో ఇక్కడ పండించిన దాంట్లో ఈ వస్తువు పండిస్తాను నీకు ఇంత ఇస్తాను, ఈ టైప్లో కాంట్రాక్ట్స్ రాసుకుని చేయొచ్చు అనమాట. అది ఆ కాంట్రాక్ట్స్ తీసుకునే వాళ్ళకి 1 lakh crore ఫైనాన్సింగ్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు నాబార్డ్ ద్వారా.
నాబార్డ్ ద్వారా, ఓకే.
అది ఇప్పుడు ఏమవుతుంది దీనివలన, ఈ ఫార్మ్ గేట్ అని ఒకటి తయారు చేస్తున్నాడు, ఫార్మ్కి గేట్ అనమాట. అది కోఆపరేటివ్స్ అవన్నిటికి అగ్రిగేషన్ పాయింట్స్ ఫర్ కోఆపరేటివ్స్, ఫార్మ్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, అవి అగ్రికల్చరల్ ఎంటర్ప్రెన్యూర్స్, స్టార్ట్అప్స్, అంటే ఒక కైండ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇండస్ట్రీ రివల్యూషనైజ్ చేయడానికి రిఫార్మ్స్ జరిగాయి. ఇది ఒక టైప్ ఆఫ్గా చెప్పాలంటే సప్లై చైన్ ఫండింగ్ గ్యాప్స్ని పూరుస్తున్నారు. ఆ లెక్కలో ఫార్మర్ నుంచి ఈ సప్లై చైన్స్కి ఈజీగా వెళ్ళేటట్టు, ఫార్మర్కి నష్టం రాకుండా, అంత మధ్యలో వాళ్ళు తీసేసుకుని ఫార్మర్కి అందకుండా ఉండేటట్టు కాకుండా, ఫార్మర్ కెన్ కాల్ ద షాట్స్ అన్నమాట.
ఓకే, వండర్ఫుల్. ఐ మీన్ హోప్ఫుల్లీ ఎన్ని సంవత్సరాలు పడుతుందో కానీ వచ్చే సంవత్సరం కల్లా కాస్త పికప్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను. బట్ యా, చూద్దామండి
అవన్నీ ఎలా ఇంప్లిమెంట్ అవుతాయి అనే దాన్ని బట్టి ఉంటాయి కాతే. బట్ డెఫినెట్లీ పాలసీ వైజ్ వెరీ గుడ్ అని అనాలి నేను, ఎందుకంటే డబ్బుల్ని ఫ్రీగా పంచిపెట్టిన దానికి విలువ లేదు. ఇవాళ డబ్బులు వెళ్తాయి, అది ఒక ఎకనామిక్ మోడల్లో ఏంటంటే డబ్బులు పంచేస్తే కనుక వాళ్ళు ఏవో ఒకటి కొనేసుకుంటారు, ఏవైనా కొనుక్కుంటే కనుక కన్జ్యూమరిజం వలన ఆ కొన్నవి మ్యానుఫ్యాక్చర్ చేయాలి కాబట్టి, మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటే మ్యానుఫ్యాక్చర్ చేసేవాడు ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కాబట్టి అలా చైన్ రియాక్షన్ తోటి డెవలప్
ఏదో రకంగా ఎకానమీ పెరుగుతుంది, కొంటారు తయారు చేస్తారు
అని ఒక కాన్సెప్ట్ ఉంది. అదే వెస్టర్న్ కంట్రీస్ అన్ని ఫాలో అవుతుంటాయి స్టిమ్యులస్ ప్యాకేజెస్ లో,
దానికి అగెనెస్ట్ గా పోతుంది ఇది.
ఇది మన ఇండియాలో అలా చేయలేదు ఇప్పటి వరకు, ఎప్పుడు చేయలేదు, ఇదేం కొత్త ఏం కాదు. ఎప్పుడు చేసినా బ్యాలెన్స్డ్ గానే చేశారు, ఏ గవర్నమెంట్ చేసినా ఊరికే డబ్బులు పంచిపెట్టిన గవర్నమెంట్ ఇండియన్ ఎకానమీని 10 times బిహైండ్ తీసుకెళ్ళిపోయినాయి మనం చూసాం, ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. UPA 2 గవర్నమెంట్ ఊరికే డబ్బులు పంచిపెట్టింది, అలానే అంతకుముందు గవర్నమెంట్ వచ్చింది విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గవర్నమెంట్, దేవీలాల్ గవర్నమెంట్లు అని అప్పుడు అంతే చేశారు వాళ్ళు. ఎప్పుడైతే డబ్బులు ఊరికే పంచిపెట్టారో వితౌట్ ఎంపవర్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూరియల్ డెవలప్మెంట్ లేనప్పుడల్లా ఇండియా కూలిపోతే, ఎకానమీ కూలిపోతూనే వచ్చింది.
వండర్ఫుల్ అండి రమణ గారు, ఐ థింక్ ఇట్స్ ఎ లాంగ్ సెషన్. ధన్యవాదాలు. శ్రోతలకి మీరు కామెంట్స్ ఉంటే డెఫినెట్లీ మా యూనో యూ కెన్ రీచ్ అస్ అట్ contact@mindmedia.com ఆర్ మా ఫేస్బుక్లో కానీ మా యూట్యూబ్లో కానీ లేకపోతే మా వెబ్ పేజ్ పైన పెట్టచ్చు. ఇవి పాత ఎపిసోడ్లన్నీ mindmedia.com యాజ్ వెల్ యాజ్ యూట్యూబ్లో మైండ్ మీడియా ఛానల్లో ఉంటాయి. ప్లేలిస్ట్ ఉంటుంది, యూ కెన్ సబ్స్క్రైబ్ టు దట్ ప్లేలిస్ట్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం రమణ గారు.
ధన్యవాదాలు. నమస్కారం.
నమస్తే. డిస్క్లైమర్,
All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.